ఓం శాంతి. సూరస్ బై చెప్పినటువంటి స్వమానం యొక్క క్లాసు, నేను ప్రకృతికి యజమాని ఆత్మను అనే స్వమానం గురించి విందాము. స్వమానధారి బ్రాహ్మణ ఆత్మలు ఈ ప్రపంచంలో వెలిగే నక్షత్రాలు, మనందరిపై ప్రపంచాన్ని పరివర్తన చేసేటటువంటి మహాన్ బాధ్యతను స్వయంగా రచయిత మనపై ఉంచారు. ఎవరైతే విశ్వాన్ని పరివర్తన చేసేవారో, ఎవరైతే ప్రపంచానికి యజమానియో, అతడే స్వయంగా చెప్తున్నారు, మీరు కూడా నా తోడు రండి, మీరు నాకు కుడిభుజాలు, మీరే నాకు శక్తి. మనందరము కలిసి నవ విశ్వ నిర్మాణము చేద్దాము. ఈ భూమిపై మరలా స్వర్గస్థాపన చేద్దాము. దీనికోసము పరమాత్ముడు మనలో చాలా స్వమానాలను ఇచ్చి అలంకరించారు. దానిలో ఒక సుందరమైన స్వమానము, నీవు ప్రకృతికి యజమాని ఆత్మవు. మొదట ఆలోచింపదగిన విషయము, ఇప్పటి వరకు మనందరము ప్రకృతికి యజమాని పరమాత్ముడు అనుకుంటూ వచ్చాము. ప్రకృతి అనగా ఏదైతే దృశ్యమానమో, అనగా కళ్ళకి ఏదైతే కనిపిస్తున్నదో అదంతా ప్రకృతి, ఏదైతే భౌతికమైనదో అదంతా ప్రకృతి. పంచతత్వాలతో కూడినటువంటిది ప్రకృతిగా పిలువబడుతుంది. ఈ ప్రకృతి ద్వారా మనకి ఆహారం లభిస్తుంది, జలము లభిస్తుంది, వాయువు లభిస్తుంది, ప్రకాశము లభిస్తుంది, ఎండ, చలి, వర్షము అన్నీ ప్రాప్తించేది ప్రకృతి ద్వారానే. అనగా ప్రకృతి మనుషులకి యుగ యుగాలుగా పాలనను అందిస్తూ ఉన్నది. అనంత కాలము నుండి ప్రకృతి మన పాలన చేస్తున్నది. ప్రకృతి మనకి అనంతమైన రూపంలో తల్లి అని చెప్పవచ్చు, అందరికీ తల్లి. ఎందుకనగా అందరి పాలన ప్రకృతి చేస్తున్నది. పిల్లలు తల్లిదండ్రులకి యజమానులు. అదే దృష్టితో చూస్తే మనందరము ఈ ప్రకృతి తల్లికి యజమానులము. ప్రకృతి మన పాలన చేస్తుంది, మనము ప్రకృతి యొక్క పాలన చేయాలి. ప్రకృతి మనకి సుఖాన్ని ఇస్తున్నది, కానీ ప్రకృతి నియమాలకి విరుద్ధంగా మనం వ్యవహరిస్తే, దాని విధ్వంసం చేస్తే ప్రకృతి నిశ్చితంగా క్రోధితమవుతుంది. క్రోధము కారణంగా సంహారము కూడా చేస్తుంది. ప్రకృతి నిర్మాణం కూడా చేస్తుంది, మరి ప్రకృతి సంహారము కూడా చేస్తుంది. కానీ ప్రకృతి యొక్క సంహారానికి బాధ్యులము మనమే. ఎందుకు? మరి మనము ప్రకృతికి యజమానిగా ఎలా ఉన్నాము అనే దాని గురించి ఇంకా విందాము. సృష్టి నాటకము ఆత్మ మరియు ప్రకృతి యొక్క కలయికతో జరుగుతుంది. ప్రకృతి మనుషులకి దేహమును అందిస్తున్నది. ప్రకృతియే దేహధారి మనుషులకి అన్ని రకాలుగా పాలన చేస్తున్నది. మనము వస్త్రాలు వేసుకున్నా, మనము తినే ఆహారమైన, నీరు తాగుతున్నాము, పాలు తాగుతున్నాము, ఇవన్నీ కూడా ప్రకృతి ఇచ్చినటువంటివే. ఇంకా సూక్ష్మ విషయం గురించి ఆలోచించినట్లయితే, ప్రకృతి మహాన్ ఆత్మల పవిత్ర వైబ్రేషన్స్ ద్వారానే పాలన పొందుతున్నది. ప్రకృతి యొక్క పాలన జరిగేది వైబ్రేషన్స్తో. ప్రకృతిలోని సంపూర్ణ శక్తి శ్రేష్ట ఆత్మల శ్రేష్ట వైబ్రేషన్స్ ద్వారానే నిండుతుంది. ప్రకృతి యొక్క సంపూర్ణ స్థితి శ్రేష్ట మనుష్య ఆత్మల స్థితిపైనే ఆధారపడుతుంది. మనుషులు ఎప్పుడైతే సత్వప్రధానంగా ఉంటారో, అప్పుడు ప్రకృతి కూడా సత్వప్రధానంగా ఉంటుంది. ఎప్పుడైతే మనుష్య ఆత్మలు తమో ప్రధానంగా అవుతారో, అప్పుడు ప్రకృతి కూడా తమో ప్రధానంగా మారుతుంది. బాధ్యత మానవులదే. రచయిత అని మనుషులనే అనాలి. మనుషుల వైబ్రేషన్స్ తోటే, మనుషుల స్థితితోటే ఆలోచనలతోటే ప్రకృతి పశుపక్షులు ప్రభావితమవుతున్నాయి. మనుష్య ఆత్మ ఎలా ఉంటే ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఈ రకంగా చూసినట్లయితే మనము ప్రకృతికి యజమానులము లేక రచయితలము. ఇక్కడ రచయిత అనగా మనము ప్రకృతిని తయారు చేస్తున్నామని అర్థము కాదు, ప్రభావితం చేస్తున్నాము. మన ద్వారా ప్రకృతి పాలన పొందుతుంది, దాని కారణంగా యజమానులమని చెప్పబడుతున్నాము. ప్రకృతికి మనము మాస్టర్ యజమానులము. బాబా మనందరికీ గొప్ప స్వమానం ఇస్తున్నారు. పిల్లలు, మీరు ఈ సంపూర్ణ ప్రకృతికి యజమానులు అని. మీరు ఈ దేహం అనే ప్రకృతికి కూడా యజమాని. మనందరికీ అర్థం చేసుకోవలసిన విషయం ఏమనగా, మనము ఆత్మలము, ఈ దేహానికి యజమానిగా ఎంతగా ఉంటామో అంత సంపూర్ణ ప్రకృతికి కూడా యజమానిగా మనము కాగలుగుతాము. దేహానికి యజమానిగా ఉండగలిగేది ఎవరు అంటే, ఒక్క సెకండులో దేహానికి అతీతంగా కాగలిగిన వారు. ఇది మనకి సుందర సాధన. ఎప్పుడైతే మనము దేహానికి అతీతంగా అవుతామో మనము ప్రకృతి ప్రభావానికి సంపూర్ణ రూపంగా వేరుగా ఉండగలుగుతాము. ప్రకృతి మనల్ని ఆకర్షించదు, ప్రకృతి తన ఆధీనం చేసుకోలేదు. మొత్తం సృష్టి చక్రములో సత్యయుగము మరియు త్రేతాయుగములో ప్రకృతి మనకి ఆధీనమై ఉంటుంది, మన సంకల్పాలను అనుసరిస్తూ ఉంటుంది. మన సంకల్పాల ఆధారంగానే ప్రకృతి పనిచేస్తుంది. మరియు ద్వాపర కలియుగాల్లో ఎందుకనగా సతోప్రధాన స్థితి నుండి మనము కిందికి వచ్చేస్తాము, రజో తమోల్లోకి ప్రవేశిస్తాము, అప్పుడు ప్రకృతికి మనము ఆధీనం అవుతాము. ప్రకృతికి ఆధీనమైన కారణంగా ప్రకృతి నెమ్మది నెమ్మదిగా కష్టదాయకంగా మారుతుంది. మన సంకల్పాలు, మన ఇచ్చ కామనల అనుసారంగా ఇక పనిచేయదు. ప్రకృతికి ఆధీనత మరియు ప్రకృతికి ఆకర్షితం కావడం, ఈ రెండు మనోవికారాలకు జన్మనిస్తాయి. ఈ మనోవికారాలు మనుష్య ఆత్మల అధోగతికి కారణమవుతాయి, పతనానికి కారణమవుతాయి. పతిత పావనుడు వచ్చి నిరాకారుడు, సర్వశక్తివంతుడు పరమ సద్గురువు వచ్చి మనకి సంపూర్ణ సత్య జ్ఞానము చెప్తున్నారు మరియు స్మృతి కలిగిస్తున్నారు. మీరు ఈ ప్రకృతికి యజమానులు కావున ఇప్పుడు యజమాని స్థితిలో ఉండండి. ఇప్పటిదాకా ఆధీనంగా ఉన్నారు, ఇప్పుడు ప్రకృతిపతిగా కండి అని అభ్యాసం చేయాలి. నేను ఆత్మను, నేను తేజస్వి ఆత్మను, భృకుటి సింహాసనంపై విరాజమానమై ఉన్నాను. నేను ఈ దేహానికి యజమానిని, నేను ప్రకృతికి యజమానిని, నేను ఈ కర్మేంద్రియాలకు కూడా యజమానిని, నేను సంపూర్ణ ప్రకృతికి యజమానిని. యజమాని స్థితిలో ఉండాలి, అప్పుడు కర్మేంద్రియాలు మనల్ని ఆకర్షించవు, దేహము మనల్ని ఆకర్షించదు. అసలు యజమాని ఆత్మ. ఇతరులని కూడా మనము ఇదే దృష్టితో చూడాలి, వారు కూడా ఆత్మలు, దేహానికి యజమానులు. ఇదే స్మృతిని మనము పక్కా చేసుకోవాలి. నేను ఆత్మను అనేది పక్కా చేసుకుంటూ ఉండాలి, దేహానికి ప్రకృతికి నేను యజమానిని అని. అప్పుడు మన సాధన సఫలీకృతమవుతుంది. ఎక్కువగా శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. దేహ ఆకర్షణ మనుషులని సాధనలో ముందుకి వెళ్ళనీయదు. దేహ ఆకర్షణ మనుషులను దేహాభిమానములోకి తీసుకువస్తుంది, వికారాల బురదలో పడేస్తుంది. దీని నుండి రక్షించుకోవాలి అంటే నేను యజమానిని అనే అభ్యాసం చేయాలి. కావున స్వమానం యొక్క అభ్యాసం చేద్దాము. నేను సంపూర్ణ ప్రకృతికి యజమానిని. యజమాని స్థితిలో ఉన్నప్పుడు యజమానులకి కొన్ని కర్తవ్యాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి, మీరు ఇంటికి యజమానులవుతే ఇంటిని చక్కగా నడిపించడం మీ కర్తవ్యము. మీ వద్ద పెద్ద వ్యాపారం ఉంటే దానికి మీరు యజమానులవుతే ఆ వ్యాపారమును సఫలతాపూర్వకంగా ముందుకి నడిపించడం మీ కర్తవ్యం. దేశానికి మీరు యజమానులవుతే, అనగా ఏదైనా గొప్ప పదవిలో ఉంటే దేశమును సరి అయిన మార్గములో చక్కగా నడిపించడము మీ కర్తవ్యము. ఏ యజమాని అయినా తన కర్తవ్యమును సరిగా చేయకపోతే, ఏ యజమాని అయినా సోమరిగా నిర్లక్ష్యంగా ఉంటే వారి శక్తి నష్టపోతుంది, వారి వృత్తి లేక కార్యము లాభదాయకంగా ఉండదు, వారి పరివారము చెల్లాచెదురైపోతుంది, వారికి గౌరవం కూడా లభించదు. దేహము మరియు ప్రకృతికి నేను యజమానిని. వాస్తవంగా ఈ దేహము ఆత్మ యొక్క శక్తి చేతనే నడిపించబడుతుంది. ఆత్మ శక్తిశాలిగా పవిత్రంగా ఉంటే, ఆత్మ అనగా సరళ శబ్దాలలో చెప్పాలి అంటే మనసు, బుద్ధి దీనితో కూడినది. మనసు, బుద్ధి పవిత్రంగా సద్భావనలతో నిండుగా ఉంటే ఆత్మ నుండి సుందరమైన తరంగాలు శరీరంలో వ్యాపిస్తాయి. అప్పుడు రోగాల జన్మ జరగదు. అప్పటికే ఏవైనా ఉన్నా వాటిని కూడా నష్టపరుస్తాయి. కావున నేను ప్రకృతికి యజమానిని అనే స్మృతిలో ఉంటే ఈ దేహము అనే ప్రకృతి మనకి కష్టాన్ని ఇవ్వదు, మనకి ఏ రకమైన దుఃఖమును కలిగించదు, ఇంకా మనకి సహాయకంగా సహయోగిగా ఉంటుంది. మనము దేహానికి పాలన ఇవ్వాలి, అప్పుడు అది మనకి సహయోగిగా ఉంటుంది. పాలన అనగా మనము ప్రకృతి నియమాలకి విరుద్ధంగా వెళ్ళకూడదు. ప్రకృతికి మనము పవిత్ర వైబ్రేషన్స్ను ఇవ్వాలి, ప్రేమ యొక్క అనుభవాన్ని కలిగించాలి, ప్రకృతికి మంచి భావనల వైబ్రేషన్స్ ఇవ్వాలి. దానికి మనము ధన్యవాదాలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. హే ప్రకృతి, నీవు 5000 సంవత్సరాలుగా మాకు పాలన ఇచ్చావు, నీకు సత్య హృదయంతో పదే పదే ధన్యవాదాలు. నీవు నాకు ఈ శ్రేష్టమైన సుందరమైన శరీరాన్ని ఇచ్చావు, తినడానికి ఆహారమును ఇచ్చావు, తాగడానికి నీటిని ఇచ్చావు, శ్వాస తీసుకోవడానికి శుద్ధమైన గాలిని ఇచ్చావు, అగ్ని ప్రకాశమును ఇచ్చావు, ఉండడానికి ఇంటిని భూమిని ఇచ్చావు. కావున నేను నీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అని మంచి వైబ్రేషన్స్ ఇవ్వాలి, ప్రేమను ఇవ్వాలి. నీవు నాకు చాలా ఉపకారం చేశావు అంటూ ధన్యవాదాలు చెప్తూ ప్రేమ యొక్క ఫీలింగ్స్ ప్రకృతికి ఇవ్వాలి. ప్రకృతి మీకు సర్వస్వాన్ని అందిస్తుంది. సృష్టి చక్రంలో చాలా సుందరమైన సిద్ధాంతం ఏమిటి అంటే, ప్రకృతి మీకు అన్ని రకాలుగా అన్నీ ఇస్తుంది. మనము ప్రకృతికి సేవ చేయాలి. ఇప్పటిదాకా ప్రకృతి నుండి మనము ప్రాప్తి పొందుతూ వచ్చాము. ఇప్పుడు ప్రకృతికి మనము దాతగా కావాలి, ప్రకృతికి సేవ చేయాలి. ఎవరైనా సంవత్సరాల కొదలది అందరికీ ఇస్తూ ఖాళీ అవుతే అప్పుడు మన కర్తవ్యము మనము వాళ్ళకి ఇవ్వడము. మనుషులు ఇది అర్థం చేసుకోవాలి. అందరూ చెప్తున్నారు ఓజోన్లో పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడుతున్నాయి అని. అందరూ చింతతో ఉన్నారు భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ అని దీనిని అంటున్నారు. వైజ్ఞానికులు కూడా చెప్తున్నారు కాలుష్యము చాలా పెరిగిపోతున్నది, కాలుష్యము భయంకర రూపాన్ని ధరిస్తున్నది, విధ్వంసకారిగా వినాశకారిగా ఇది మారుతున్నది. మరి దీనిని సరిచేయడం ఎలా? మనము విధ్వంసము జరిగేటటువంటి కాలములో ఉన్నాము. కానీ మనలో ఎవరైతే మహాత్ములమో పవిత్రులమో వారు చేయాల్సిందేమనగా, మన పవిత్ర వైబ్రేషన్స్ను ప్రకృతికి అందించాలి. భగవంతుడి మహావాక్యము మంచి మహావాక్యము గుర్తు చేసుకోవాలి. జ్ఞానసాగరుడు మనకి స్పష్ట జ్ఞానమును ఇచ్చారు, మనకి అన్నీ అర్థమయ్యాయి, మనము కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యాము. బాబా చెప్పారు, ఎప్పుడైతే మీ పవిత్రత స్వాభావికంగా మారుతుందో అప్పుడు ప్రకృతి ఆపదలు ప్రారంభమవుతాయి అని. దీని వెనుక చాలా గొప్ప రహస్యము దాగి ఉన్నది. పవిత్రత పాలనతో ప్రకృతికి పవిత్ర వైబ్రేషన్స్ని మనం ఇవ్వాలి. ఎందుకనగా ఇప్పుడు పవిత్రీకరణ జరుగుతుంది, ఆంతరిక పరివర్తన జరుగుతుంది. మన పవిత్ర వైబ్రేషన్స్ ప్రకృతిలో ప్రవేశించి దానిలో ఆంతరిక రియాక్షన్ని కలిగిస్తాయి, పరివర్తనని తీసుకువస్తాయి. ఎవరైనా మంచి వైజ్ఞానికులైతే అణు సిద్ధాంతం గురించి పూర్తిగా తెలిసిన వారు, విశేషజ్ఞులైతే వారు దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, పవిత్ర శక్తి అణు స్ట్రక్చర్లో మార్పుని తీసుకువస్తుంది. ఇది చాలా సూక్ష్మ శక్తి. అన్ని తత్వాల అణువుల నంబర్లు మారిపోతాయి. అణువులోనే ప్రతి పదార్థములో కూడా చాలా సూక్ష్మంగా పరివర్తన జరుగుతుంది. దీని గురించి ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని విషయము ఇది. వైజ్ఞానికులు కూడా దీని గురించి ఇంకా ఆలోచించలేదేమో, కానీ చాలా గొప్ప పరివర్తన ఇప్పుడు జరగబోతున్నది. స్థూల రూపంలో చెప్పాలి అంటే, పవిత్రత శక్తి ప్రకృతిలో ప్రవేశించి, భూమిలో ప్రవేశించి, ఆకాశము వరకు తాకి, గ్రహాలు నక్షత్రాలలో కూడా ప్రవేశించి, సాగర జలములో ప్రవేశించి, దాగి ఉన్నటువంటి మొత్తం అపవిత్రతను బయటకు వెళ్ళగొడుతుంది, తొలగిస్తుంది. ఇలా బయటకు వెళ్ళగొట్టడము, తొలగించడమే విస్ఫోటనముగా చెప్పబడుతుంది. ఉష్ణోగ్రతలు పెరగడము, ఇంకా భవిష్యవాణిలో ఏమైతే చెప్తున్నారో అవన్నీ జరుగుతాయి, అవన్నీ సత్యమే వాళ్ళు చెప్తున్నారు. కానీ అది జరగడానికి మూలము ఏమిటి అనగా, ప్రకృతి యొక్క శుద్ధీకరణ. దీనిని మనము స్వీకరించవలసినదే. ఎందుకనగా ఇది ప్రకృతి సతోప్రధానంగా మారవలసిన సమయము. చక్రము ప్రకృతిలో కూడా ఉన్నది. సతోప్రధానము నుండి రజో తమో, తమో ప్రధానత వైపు వస్తూ ఉన్నది. తమో ప్రధానతకి కూడా చివరి కాలము ఇది. అతి తమో ప్రధానత ఇక్కడ మనుషుల మనసులో కామ వికారము తప్ప చెడు, మోసము, వైరము, విరోధాలు, సంఘర్షణలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. మంచి వ్యక్తులు కొద్దిమందే మిగిలి ఉన్నారు. కానీ మనము నిరాశ పడనవసరము లేదు. మిగిలి ఉన్న కొద్ది మంది మంచి వాళ్లే మంచి పనిని పూర్తిగా చేయగలరు, చేయవచ్చు కూడా. చంద్రుడు ఒక్కరే, కానీ రాత్రి ప్రకాశముతోటి మొత్తం జగత్తుని ప్రకాశింపచేస్తాడు, అంధకారమంతా తొలగిపోతుంది. అలాగే సూర్యుడు ఒక్కడే, సూర్యుడు ఉదయించడంతో ప్రపంచంలో ఉన్నటువంటి అంధకారము క్షణంలో ఎలా తొలగిపోతుందంటే, అసలు ఇక్కడ ఇంతకుముందు అంధకారమే లేదా అన్నట్లుగా కనిపిస్తుంది. ఒక అగరుబత్తి యొక్క సుగంధము దూర దూరాల వరకు ఉన్నటువంటి దుర్గంధమును తొలగిస్తుంది. అనగా ఒక్కటే చాలా చేయగలిగినప్పుడు మహాత్ములు కూడా కొద్ది మంది అయినా చాలా చేయగలరు. కావున రండి, మనము ప్రకృతికి యజమాని స్థితిలో ఉండి ప్రకృతికి శ్రేష్ట వైబ్రేషన్స్ను ఇద్దాము. ప్రకృతి పతిగా మనము కావాలి, ప్రకృతిపై మనము విజయం పొందాలి. మరియు విజయం పొందిన తరువాతే ఎవరైనా యజమాని అని చెప్పుకోగలరు. ఒక రాజు ఇంకొకరి మీద ఆక్రమణ చేసినప్పుడు, విజయం జరిగినప్పుడే ఆ రాజ్యానికి రాజుగా అవుతాడు. అలాగే మనము కూడా ప్రకృతి పతిగా కావాలి. రెండు విషయాల అభ్యాసము మనము చేయాలి. ఒకటి, నేను ఆత్మను ఈ దేహానికి అతీతంగా ఉన్నాను. సంకల్పం చేయగానే పూర్తిగా అతీతత్వం యొక్క అనుభవం కలగాలి. మనకి అనుభవం కలగాలి, నేను ఆత్మను ఈ తనువులోకి ప్రవేశించాను, నేను ఈ దేహానికి యజమానిని. దీనితో కర్మేంద్రియాల ఆకర్షణ రసము నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది. మనము కర్మేంద్రియ జీతులుగా అవుతాము. మన వైబ్రేషన్స్ కర్మేంద్రియాలను శీతలంగా చేస్తాయి, సంతుష్టపరుస్తాయి, వాటి మూల స్థితికి తీసుకువెళ్తాయి. అప్పుడు కర్మేంద్రియాలు మనకి కష్టకారకము కావు, మనల్ని ఆకర్షించేవిగా ఉండవు, మన బుద్ధి యోగమును భ్రమించేవిగా ఉండవు, మనల్ని ఆసక్తులలో నిమగ్నం చేసేటటువంటివిగా, ఆధ్యాత్మికత మార్గము నుండి పక్కకి తప్పించేవిగా ఇక ఉండవు. ఇంకా మనకి సాతీగా సహయోగిగా అవుతాయి. రెండవ అభ్యాసం మనము పెంచాలి. మనం ఇప్పటిదాకా చర్చిస్తున్నాము, నేను ఆత్మను ప్రకృతికి యజమానిని. మొదటి రెండు స్వమానాల మీద కూడా జాగ్రత్త చూపించాలి. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, మరియు రెండవది నేను పరమ పవిత్రుడను. నేను శక్తిశాలిని కూడా, ఎందుకనగా యజమాని అనగా శక్తి సంపన్నంగా కూడా ఉండాలి. దానితో పాటు నేను పరమ పవిత్రుడను. ఇది ఎందుకు అంటే ప్రకృతి యొక్క వాస్తవిక శక్తి పవిత్రతయే. ఆ శక్తిని వైజ్ఞానికులు అర్థం చేసుకుంటే వారి రీసెర్చ్ కొత్త మార్గంలో ముందుకి సాగగలదు, వారు కూడా కొత్త పనులు చేయగలరు. పవిత్రత శక్తితోటి చాలా విషయాలని సాధించగలరు. మనము ప్రకృతికి యజమాని ఆత్మలము. ఈ నశాన్ని ముందుకి తీసుకువెళ్తూ ఉండాలి. ఎవరైతే మంచి యోగులో, వారు సంకల్పం చేయాలి, నేను సంపూర్ణ ప్రకృతికి యజమానిని. ఎంతైతే ఈ స్వమానము ముందుకి తీసుకువెళ్తూ ఉంటామో, అంత వినాశన కాలంలో ప్రకృతి అందరి సంహారం చేస్తూ ఉన్న సమయంలో కూడా మనకి సహయోగిగా ఉంటుంది. ప్రకృతి యొక్క సంహారము అంటే చిన్న విషయం కాదు. ఇప్పటిదాకా కొన్ని కొన్ని విషయాలని చూశాము. ప్రకృతి ఆపదలు, ఎక్కడైతే భూకంపాలు వచ్చాయో అక్కడ లక్షల మంది చనిపోయారు. ప్రకృతి ఇటువంటి సంహారం చేస్తూనే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారో లేక 5 సంవత్సరాలకు ఒకసారో జరుగుతుందని కాదు, ఎందుకంటే ప్రకృతి యొక్క పరివర్తన జరగడం ఇప్పుడు అవసరము. కిందది పైకి, పైది కిందికి ఇలా జరుగుతూ ప్రకృతి శుద్ధంగా మారుతుంది, సంపన్నంగా మారుతుంది, మరియు సతోప్రధానంగా కూడా మారుతుంది. ఇటువంటి కాలంలో ఏ ఆత్మలైతే ప్రకృతికి యజమానిగా ఉంటారో వారికి ప్రకృతి సర్వస్వమును ప్రాప్తింపచేస్తుంది. దీనిని అర్థం చేసుకోవాలి. ఎవరికైతే నీరు అవసరమో వారి కోసం నీరు ప్రాప్తిస్తుంది, ఆహారం అవసరమైనప్పుడు ఆహారం ప్రాప్తిస్తుంది, ఎండ కావాలి అనుకుంటే ఎండ వచ్చేస్తుంది, గాలి కావాలి అనుకుంటే గాలి వచ్చేస్తుంది. ప్రకృతి బాహ్యంగా తుఫానులు కలిగిస్తున్నా, వినాశనం వైపు వెళ్తున్నా, ఎక్కడ ప్రకృతి పతులు నిలిచి ఉంటారో, యజమాని ఆత్మలు నిలబడి ఉంటారో, ఆ స్థానం మాత్రం సురక్షితంగా ఉంటుంది. ప్రకృతి తన యజమాని ఆత్మలకి సహాయం చేస్తుంది, సంహారం చేయదు. చాలా గొప్ప ప్రాప్తి. మనందరము ఈ ప్రాప్తిని పొందాలి. చాలా గొప్ప అనుభవము ఇది. ఎవరైతే ప్రకృతికి యజమానిగా ఉంటారో, మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉంటారో, వారు ఏకాగ్రచిత్తులుగా ఉంటారు. వారి సైలెన్స్ పవర్ చాలా వృద్ధి చెందుతుంది. ఇంకా విశేష కార్యము ఇటువంటి మహాన్ ఆత్మలు చేయవలసింది ఏమనగా, మనలో ఎవరైతే ఈ శ్రేష్ట కార్యమును చేస్తాము అనుకుంటామో వారంతా చేయవలసిన మహాన్ కార్యము ముందు ఉన్నది. ప్రకృతి ఇక ముందు తన సంహారీ రూపమును చూపిస్తుంది. ప్రకృతి యొక్క విధ్వంస రూపం చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ అనుభవం ఎలా ఉంటుంది అంటే ఇక ఏమీ మిగలదు అనిపిస్తుంది. భూమి లోపిస్తూ ఉంటుంది, గ్రహాలు నష్టమవుతూ ఉంటాయి, మనుషుల నామరూపాలు కూడా మిగలవు, నీరు ఆవిరై ఎగిరిపోతూ ఉంటుంది, సముద్రాలు కూడా ఎండిపోతాయి, భూమి అనేక స్థానాలలో బద్దలవుతూ ఉంటుంది. అటువంటి వినాశకారి కాలంలో కూడా ప్రకృతి యొక్క యజమానులు నిలబడి శాంతించమని ప్రకృతికి ఆజ్ఞాపిస్తే వెంటనే ప్రకృతి శాంతిస్తుంది, దాని విధ్వంసకారి రూపము శాంతిస్తుంది. ఇది చాలా గొప్ప కార్యము. మహాన్ యోగులు ఈ కార్యమును పూర్తి చేయాలి. కావున బుద్ధివంతులైన యోగి బ్రాహ్మణ ఆత్మలు తనలో తను నిర్ణయించుకోవాలి, ఇంత గొప్ప కార్యము నేను చేయాల్సి ఉన్నప్పుడు మరి నా సమయాన్ని చిన్న చిన్న విషయాల్లో గడపొచ్చా, ఇంత పెద్ద బాధ్యత కలిగిన నేను చిన్న చిన్న విషయాల్లో అలజడిలో ఉండవచ్చా. రండి, మనందరము శ్రేష్ట యోగిగా అవుదాము, తన స్వమానమును గుర్తిద్దాము. మనము ప్రకృతికి యజమాని ఆత్మలము, యజమానిగా ఉండాలి, ఆధీనం కాదు అధికారిగా ఉండాలి. గుర్తుంచుకోవాలి, నేను ప్రకృతికి యజమానిని. ఈ స్వమాన విషయాలన్నీ అన్నీ ఒక్కరోజే చేయాలని కాదు, ఒకరోజు కోసం ఒకటి తీసుకోవచ్చు లేక రెండు తీసుకోవచ్చు. వాటి యొక్క అభ్యాసము స్మృతి చేస్తూ నశాలో ఉండాలి, అప్పుడు స్థితి శ్రేష్టంగా మారుతుంది, పరిస్థితులు తొలగిపోతూ ఉంటాయి. ఓం శాంతి.